ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్రివిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్య సాయి దివ్య సందేశ చరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. నామస్మరణే తరుణోపాయం రెండవ భాగం. క్రిందటి వారం మనం నామస్మరణ యొక్క నిర్వచనం, విశిష్టత, ప్రాముఖ్యం, మాధుర్యం, శక్తిని గురించి చెప్పుకున్నాం. ఈనాడు మనం క్రిందటి వారంలో చెప్పుకున్నవి ఆధారం చేసుకుని స్వయంగా స్వామి ద్వారా నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసాల్లో ఏ విధంగా విశ్లేషించారో విని తెలుసుకుందాం. అంతేకాకుండా కొంతమంది భక్తులు తమ జీవితాల్లో నామస్మరణ, నామజపం చేయడం, దానివల్ల వారు పొందిన అనుభవాలను కూడా తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించుతాం. ప్రప్రథమంగా అసలు నామం అంటే ఏమిటో దాని నిర్వచనాన్ని తెలుసుకుందాం.
ఈ నామము అనేటువంటి దానికి అర్థం ఏమిటి? ఇది సంఖ్యాశాస్త్రమునందు కూడాను ఇది ఏడుగా రూపొందుతుంది. నా అనగా జీరో, మామి లేదు నా. ఇంకా ఆ అనేటువంటిది రెండు అని నంబరు, మా అనేటువంటిది ఐదు నంబరు. జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్. నా ఆ మా కనుకనే ఈ ఏడింటికి కూడాను సప్తస్వరములు అని పేరు పెట్టారు. జగత్తంత కూడాను సంగీతమునందు కూడాను సా రీ గ మా పా ద ని ఇది ఏడు శబ్దములు. సప్త స్వరములు కూడాను సూర్యుని యందు ఉండేటువంటి సప్త రంగులు కూడాను, ప్రపంచమునందున్నటువంటి సప్త సముద్రములు కూడాను, దివ్య జ్ఞాన స్వరూపులైనటువంటి సప్త ఋషులు కూడాను. కనుక నామము అనగా సప్త ఋషుల యొక్క సంబంధము. సప్త సముద్రములని కూడాను పేరు, సప్త స్వరములని కూడాను పేరు. కనుకనే ఈ నామమును చేసేటువంటి వారు సప్త ఆహము అని అంటుంటారు. ఏడు దినములు చెయ్యాలి అని ఈ విధంగా ఉండినటువంటి యొక్క నామతత్వాన్ని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు మానవుని మనోకమలము, ఈ కమలం పైన మధుకరము అనేటువంటి దుమ్మెద వచ్చి మారుతుంది. మనసునందున్నటువంటి యొక్క మధురమైనటువంటి భావాన్ని పోలేటువంటిది మధుకరం. దీనిని మరొక రీతిగా దీనిని విభజించి మధు కర అని రెండు పదములుగా విభజించినప్పుడు మధు అనగా జలము, కర అనగా సూర్యుని ప్రకాశం. ఈ కమలము అనేటువంటి దానికి క్రింద జలము పైన సూర్యకిరణము రెండు ఉండినప్పుడు ఈ కమలం జీవిస్తుంది. కనుక మన మనోకమలమునకు సంరక్షించేటువంటిది మధుకర జలము సూర్యకిరణము. ఈ సూర్యకిరణములు క్రింద ఉండినటువంటి జలమును పైకి తీసుకుని తిరిగి క్రిందికి పంపుతూ ఉంటాయి. అనగా మనస్సునకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పంపటము తీసుకోవటము, తీసుకోవటం పంపటం.
That means
అయితే సైకిల్ ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడు ఇదే రామతత్వంగా మారిపోతుంది. మధుకర ఇదే రామ. వేదాంత తత్వం నందు తత్ త్వం అసి అన్నారు. తత్ అనగా పరమేశ్వరుడు, త్వం అనగా జీవుడు. ఈ రెండింటినీ కలుపునదే అసి. కనుక రా ఆ మా, రా అనగా పరమాత్మతత్వం, మా అనగా జీవాత్మతత్వము, ఈ రెండింటినీ ఏకం చేయనది ఆ అనేటువంటి కూడిక అదే అసి. కనుక తత్వం అసి, ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఏకత్వం బోధించినటువంటిదే నామతత్వము.
జీవుడు పరమాత్మతో విలీనమవ్వాలంటే నామం దాని స్మరణ ఎంతో అవసరం. ఇదే అన్నిటికన్నా సులభమైన మార్గము. ఆధ్యాత్మికతలో అత్యంత శ్రేష్టమైన సాధనా పరికరం నామస్మరణ. విస్మయం కలిగించే విషయమేమిటంటే భగవన్నామం యొక్క శక్తిని, ఏ విధంగా అది అన్ని రోగముల నుంచి, అన్ని బాధల నుంచి మనల్ని బంధ విముక్తుల్ని చేయగలదన్న నమ్మకం, దృఢ విశ్వాసం మనకి ఇంకా కలగటం లేదు. మనం ఖరీదైన, పేరు పొందిన, బాహ్యంగా అందంగా కనిపించే మందులను మాత్రం విశ్వసిస్తాం గాని అత్యంత సులభంగా, అతి విరివిగా మనకి లభించే ఈ నామస్మరణ అనే దివ్యౌషధం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వేదాలు, శాస్త్రాలు సహితం నామస్మరణ యొక్క విశిష్టతను వివరిస్తాయి. ఇప్పుడు మనకి ఒక ప్రశ్న, సందేహం కూడా రావచ్చు. అదేమిటంటే ఎందుకు ఈ నామస్మరణ అంత ముఖ్యమైనది? దానికి స్వామి ఇచ్చే వివరణ ఏంటో విందాం.
సమస్తము భగవంతుని నుండి ఆవిర్భవించినటువంటిది. కానీ సామాన్యమైన మానవులు ప్రాథమికమైనటువంటి యొక్క పదార్థం యొక్క విచారణ సలుపుతూ పోతున్నారే కాని సమస్త పదార్థములకు ఆధారము, మూలము ఏది అనేటువంటి యొక్క విషయాన్ని విచారించడానికి ప్రయత్నించడం లేదు. ఆధారము లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు. ఈనాడు సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు. దేనికైనా ఒకటి ఆధారం ఉండే తీరాలి. ఈ కప్పు ఇక్కడ నిలిచి ఉందంటే దీనికి టేబుల్ ఆధారంగా ఉంటుండాలి. ఈ టేబుల్ కు ఒక వేదిక ఆధారంగా ఉంటుండాలి. ఈ వేదికకు ఒక భూమి ఆధారంగా ఉంటుండాలి. ఒకదానికొకటి ఆధారం. ఈ ఆధారమే లేకపోతే ఆధేయమే ఉండడానికి వీలు కాదు. ఆధారమే నామము, ఆధేయమే లోకము. సమస్త ప్రపంచము కూడాను నామము అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుండాలి. చేత ఎంత కఠినమైనటువంటి, ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు. ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది. కనుక రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది. ఒక నామం ఆధారం చేసుకుంటే ఓ ఫలాని రామయ్య, ఫలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు. కనుక ఈ నామము సులభంగా పట్టుతుంది గాని రూపం ఏమాత్రం కూడా కొంచెం పట్టడానికి చాలా కష్టమవుతుంది. అదే విధముగానే భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుణ్ణి మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుణ్ణి మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామమే అతని రూపానికి తగినటువంటి మార్గం. ఈ మంగళకరమైనటువంటి నామం.
మానవ జన్మ ఇచ్చింది భగవంతుని గ్రహించడానికే అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో ఆధారమైన నామాన్ని జపించడం ద్వారానే ఇది సాధ్యపడుతుందన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక భక్తుడు ఏ విధంగా నామం ద్వారా భగవత్ సన్నిధికి చేరి దైవానుగ్రహానికి పాత్రుడై తన జీవితాన్ని తరింపజేసుకున్నాడో విందాం.
సరే, తర్వాత అమ్మ ఏమన్నదంటే స్వామిని చూసినట్టు కాదు, పశువులు మేపుకుంటూ రోజుకు 3000 స్వామి నామం చేయాలరా అన్నది. అట్నే చేస్తానమ్మా, నేను పశువులు మేపుకుంటూ అట్నే చేస్తానని చెప్పాను. ఒక రుద్రాక్షమాల ఒకటి ఇచ్చింది, 100 నామాలు చేసేది. ఒక తాటియాగం కాగితం పెన్ను కూడా ఇవ్వాల, ఒక తాటియాగం మీద ఒక గీత, పెట్టేవాడిని. కొందయిన తర్వాత అట్లా 30 గీతలు సాయంత్రానికి చేసి అమ్మకు చూపించేవాడిని. అట్లా 6-7 నెలలంతా చేశాను, జరిగిపోయింది. ఒకరోజు అమ్మ పక్కన కూర్చొని, అమ్మా మనం పశువులు చెట్టు కింద కూర్చొని పశువులు మేపుతుంటే పశువులు ఎక్కడికి, మా ఎవరి పొలాల్లో వాళ్ళు మలగొట్టుకోవాలి, ఒకరి పొలం లేక ఒకరి పశువులు పోకూడదు మనకి, అట్లన్నమాట మా ఊరి పద్ధతి. ఈ ఎక్కడికి పోవటం లేదు స్వామినామం చేస్తుంటే, స్వామినామం చేయకుండా ఆపితే పశువులను మలగొట్టాల్సినటువంటి కారణం ఏమిటమ్మా అని అడిగాను. ఒరే భగవంతుని నామం చేస్తుంటే భగవంతుడే మలగొడతారు అన్నది. అప్పుడు సరే అని మంచిదేలేమ్మా అనుకున్నాను. తెల్లవారి మళ్ళీ పశువులు తోలిపోయి చెట్టు కింద కూర్చొని జపమాలు తీసుకున్నాను. అప్పుడు నాలో ఒక సంకల్పం, మనం పశువుల తోలేసి మనం చెట్టు కింద కూర్చొని స్వామినామం చేయటం, స్వామి ఏమో పశువులు మలగొట్టడం, మన స్వామి పట్టు పీతాంబరధారి, ఆయన చీకరముళ్ళల్లో బొల్లిముళ్ళల్లో మలగొట్టడమా, వద్దు చేయకూడదు ఈ రోజు నుంచి అని చెప్పి జపమాలు తీసి జోబిలో పెట్టుకుని సాయంత్రం దాకా.
మీ బదులుగా స్వామి పశువుల్ని కాసేవారు.
కాసేవారని అమ్మ చెప్పింది. భగవన్ నామం చేస్తుంటే భగవంతుడే మలగొడతాడన్నది. ఈయన ఆ వయసులో నాకేం తెలుసు, స్వామి మలగొడుతున్నాడేమో కనపడకుండా మనకి అనుకున్నాను. సరే ఇంటికి వచ్చేసాను. అమ్మ ఏమిరా ఏమి ఎంత నామం చేసి చూపించరాను, ఈ రోజు చేయలేదమ్మా నేను, మనం చెట్ల కింద కూర్చొని స్వామి నామం చేసేది, స్వామి పశువులు మలగొట్టేదంటమ్మా, వద్దమ్మా చేయను. అయితే ఎట్లా, సాయంకాలం నీ ఇంట్లో పనులన్నీ చేసేసి 8 గంటల నుంచి 10 గంటల వరకు చేసి చూపిస్తాలేమ్మా అని చెప్పేది.
అంటే ఇంట్లో పనులంటే ఏం పని చేసేవారు
సార్? అన్ని పనులు, పిల్లకాయలను ఎత్తుకునేది, ఆ నీళ్లు తెచ్చిచ్చేది, ఇవి చేసేది, ఆ మజ్జిగ జిలికేది, ఏంటంటే.
మరి మీ అందరూ తమ్ముళ్ళు
వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు సార్, అందరూ బయట చదివే స్కూల్కి పోయి చదివిన బయట ఆటలు పాటలు, నేను ఒక్కడే ఇంట్లో.
అంటే అమ్మతోటి అమ్మకి సాయం చేయడం అనేది
నాకు, అమ్మకి సాయం చేయబట్టి నేను ఇప్పుడు స్వామికి కూడా దర్శనం దగ్గరికి
రాగలిగాను.
స్వామి చెప్పాడు కదా సార్, తల్లి దృష్టిలో పడని వాడు నా దృష్టిలో పడడు. అట్ట తల్లి దృష్టిలో పడ్డాను కాబట్టి నేను స్వామి దృష్టిలో పడ్డాను.
ఆడపిల్లకాయలు ఎంత వయసు?
ఆడపిల్లకాయలు ఇంకా చిన్నవాళ్ళు సార్. సరే తర్వాత 3000 స్వామినామం చేసి చూపించేసి అమ్మా పశువులు ఇట్టు చెప్పేశాను నేను చేయనమ్మా అని చెప్పి. సరే సాయంకాలం 8 నుంచి 10 వరకు చేసి చూపిస్తానమ్మా స్వామినామం చేస్తానమ్మా అని చెప్పాను. సరే అట్లా 4-5 నెలలు చేశాను. 7 నెలలు ఈ ఇట్లా చేశాను పొలంలో. తర్వాత వద్దమ్మా చేయనని చెప్పి స్వామిని ఇట్లా ఇబ్బంది పెట్టకూడదని 8 నుంచి 10 గంటల వరకు స్వామినామం చేసేవాడిని రుద్రాక్షమాలు తీసుకుని. సరే అయిపోయింది. 4 నెలలు అట్లా చేసిన తర్వాత అప్పుడు 11 నెలలు పూర్తి అయిపోయిందన్నమాట. మా పెద్దమ్మ అమ్మ అక్కగారు స్వామి దగ్గరికి వచ్చారు. పిన్నమ్మ ఎప్పుడైతే చెప్పిందో స్వామి భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడమ్మా అని చెప్పే తల్లికి అట్లా నేను కూడా చూసి రావాలా అమ్మా అని చెప్పేసి వచ్చేసింది. వచ్చి ఇంటికి వచ్చింది. అమ్మా స్వామి బాగుండారంట అమ్మా, పెద్దమ్మా స్వామి బాగుండారా అన్నాను. బ్రహ్మాండంగా ఉన్నాడు స్వామి చూసాను రా, ఆనందం అయిపోయిందిరా అని అన్నది. అప్పుడు చెప్పింది. ఇంకొకటి అడిగాను అమ్మని, అమ్మా స్వామి ఎప్పుడు పడుకుంటారో నీకు తెలుసా అని అడిగాను. ఒరే 6:30-7 గంటలకే పడుకుంటారని చెప్పారా అని అన్నది. అయితే మనం చేసే నామం స్వామి వింటాడు కదా, గ్యారంటీగా వింటాడురా అన్నది ఆధ్యాత్మికం బాగా తెలుసానికి. సరే 8 గంటలకి జపమాల తీసుకున్నాను, పట్టణం దగ్గర కూర్చున్నా చేసేదానికి. అప్పుడు నాలో ఒక సంకల్పం, స్వామి 7 గంటలకి నిద్రపోతాడని పెద్దమ్మ చెప్పింది, ఇప్పుడు మనం చేసేది ఎప్పుడు నామం 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఇప్పుడు స్వామి వింటాడన్నది. అప్పటికి స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నాం కదా మనం, 10 గంటల వరకు స్వామికి నిద్ర లేదు, ఉదయాన్న దర్శనం ఇవ్వాలి 7 గంటలకు స్వామి, ఎట్లా వద్దు ఈ రోజు నుంచి చేయకూడదు అనుకుని పలకుండా పండుకున్నాను. మా అమ్మగారు వచ్చి, ఏమిరా పండుకున్నావు, ఏమిరా స్వామినామం చేయకుండా నువ్వు ఉండమ్మ, మనం స్వామి నిద్ర లేకుండా చేశానమ్మా, ఇప్పుడు 4-5 నెలల నుంచి నేను నిద్ర లేకుండా చేశానమ్మా స్వామికి, వద్దు అని. అయితే ఏమిట్రా నువ్వు ఎట్లా ఆమెను తెల్లారి, మా పెద్దమ్మగారే వచ్చారు, ఆమెకు ఆధ్యాత్మికం బాగా తెలుసు, అక ఈడు సరిగ్గా స్వామినామం చేయటం లేదు, అప్పుడు ఇటు చేశాడు ఇప్పుడు ఇటు చేశాడు, అక చేయటం లేదు ముగిచ్చేసాడు, ఎట్లా చేయాలంటే. అప్పుడు పెద్దమ్మగారు పిలిచి నన్ను పక్కన కూర్చొని పెట్టుకుని, రే భగవంతుడికి నిద్రాహారాలు అనేది ఉండవు, సర్వవ్యాపి ఆయన, అణువులో అణువుగా ఘనములో ఘనస్వరూపుడు ఆయన, ఆయనకి నిద్రాహారాలు నీ పశువుల మేపటాలు ఇవన్నీ ఉంటాయంటరా, ఆయన అనుగ్రహంతో జరిగిపోతుంటాయన్నీ, ఆయన వచ్చి నీ పశువులు మలగొట్టడు, ఆయన అనుగ్రహంతో జరిగిపోతా ఉంటాయన్నీ, కాబట్టి ఎల్లవేళలా నీకు లెక్కలు చెప్పాలనేది లేదు, ఏమీ లేదు, స్వామినామం చేసుకుంటా ఉండవు అని చెప్పేసింది. అప్పుడు ఈయన దసరాకి ప్రయాణం అయ్యి అమ్మ నేను వచ్చేసాం.
అమ్మ వచ్చింది
అప్పుడు,
అది మొదటిసారి
మొదటిసారి నేను పూజేస్తానక స్వామిని చూసి రావాలట్టయితే ఇద్దరం కదిలి వచ్చేసాం. 3 రోజులు ప్రయాణం వచ్చేసాం. వచ్చిన వెంటనే దర్శనం చేసుకుంటా 4 రోజులు ఓంకారానికి పోయినాను సార్. తర్వాత 3 రోజులు ఓంకారానికి పోలే నేను, గుండెల్లో నొప్పి వచ్చేసింది, ఓంకారం పీల్చలేకపోయినా. 5 ఇంకా 5-10 నిమిషాలకు 15 కదా ఓంకారం చేస్తారు, ఆ టైంలో పోయి ప్రతిరోజు 4 రోజులు ఓంకారానికి పోయినాను, 5వ రోజు పోలేకపోయాను. 3 రోజులు పూర్ణాగతి అయిపోయింది. తెల్లవారి లైన్లో కూర్చోనుండా స్వామి లైన్లో వచ్చి రా ఇంటర్వ్యూలోకి అని తీసుకుపోయాడు. ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుపోయి ఏం 3 రోజులు ఓంకారానికి రాలేదే అడిగారు నన్ను. అడిగితే స్వామి గుండెల్లో నొప్పి స్వామి గాలి పీల్చాలి కదా అందుకని రాలేదు స్వామి అని అన్నా అని స్వామి అని ఏది మాట్లాడతలకి నేను అందుకున్నా. స్వామి మందిరంలో లైట్లు ఉండవు, మీరు అక్కడ ఉండరు, నీకు నేను 3 రోజులు రాని నీకు ఎట్లా తెలిసింది స్వామి అని అడిగాను. ధైర్యంగా అడిగాను స్వామి, కొరి పిచ్చోడ ఒక మందిరం ఏమిట్రా, ప్రపంచంలో జరిగే విషయాలని నాకు తెలుసురా, నిమిత్త మాత్రంగా నాకు తెలుసు అన్నాడు స్వామి. అంతే ఆ మాట ఎప్పుడైతే అన్నాడు ప్రత్యక్ష దైవం పాదాల మీద బండి నమస్కారం చేసుకున్నాను, లేచినాను పైకి, చేయి తిప్పి ఇంత ప్రసాదం గొంతులో వేసాడు నోట్లో అంటే గుండెలో నిప్పికి. ఈ బన్నీ చొక్కా బన్నీ స్వామి అయితాడు ఎడం చేత్తో ఎత్తి ఈ గుండెకి పూసేశాడు ప్రసాదం. అప్పుడు బయట వచ్చిన తర్వాత మా అమ్మ తగులాడింది, బన్నీ చొక్కా స్వామి ఎత్తుంటే నువ్వేం చేస్తున్నావు ముద్దోడా కొట్ల కాసేవాడా అన్నది. కాదమ్మా అక్కడ ఇంటర్వ్యూ రూమ్ లో ఏం తెలియదమ్మా మనకి, మనం 10 కోరికలు పెట్టుకొని పోతాం, ఆడు జరిగేటి 3 అడిగిస్తాడు స్వామి, 7 అడగనీయుడు, అందుకనే అమ్మా ఇంత జనాలు బరిగిస్తుండేది అని చెప్పి చెప్పాను. సరే మంచిది, ఎప్పుడైతే పూసేశాడో బయట వచ్చేసాను సార్. బయట వచ్చింది మొదలు చేసాడు
ప్రసాదం విభుదే పూసారా?
విభుదే పూసేశాడు. ఎప్పుడైతే ఇహన్ బయట వచ్చానో ఇహన్ నేను చేయాల్సిన అవసరం లేదు, నామం ప్రింట్ అయిపోయింది ఇక్కడ, దానిచ్చగా అదే నామం శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం అంటే
మనసు అలా
పలకతా ఉంది, ఇక్కడ ప్రింట్ అయిపోయింది. టేబుల్ రికార్డులో ఎట్టయితే మాట పెట్టేసి ఉంటే ఏనొస్తుంటుందో అట్లా ఏనొస్తుంది నాకు, నేను చేయబడ్డా అదే ఏనొస్తా ఉంది. అప్పుడు మా అమ్మకు చెప్పాను, స్వామి ఇక్కడ ఎప్పుడైతే ప్రింట్ చేసేసాడు మన ఆమాన్ని, ఇహన్ ఈ రోజు నుంచి స్వామి వింటా ఉంటానమ్మా, ఇప్పుడు నీ బోటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వింటావు, నువ్వు అట్లా వేసిపోయావనుకో ఇటు కూర్చోండి అనుకో ఏనొస్తా ఉంటుంది నాకు స్వామి నామ అంతే, ఇప్పటికి కూడా అంతే, ఇప్పుడు అట్లా జరిగింది, చాలా రోజులు అట్లా జరిగింది.
చూసారా, కేవలం నామం జపించడం మాత్రమే కాదు, భగవంతునిపై ప్రేమతో ఆ నామాన్ని జపించాడు ఈ భక్తుడు. స్వామి ఎక్కడ ఇబ్బంది పడతారో అన్న ఆలోచనతో ఉన్న భక్తుడు ఈ భక్తుడు నామాన్ని ఆపివేయడానికైనా సిద్ధపడ్డాడు. అందుకే స్వామి కూడా అదే విధమైన ప్రేమను తనపై కురిపించారు. అందుకే స్వామి భగవంతుణ్ణి ఎలా పొందాలో చెప్పగా విందాం.
ప్రపంచమునందు సమస్త పదార్థములు కూడాను రూపనామములు తప్ప మూడొక్కటి లేదు, సమస్త పదార్థములు కూడాను నామమును ఆశ్రయించియే ఉన్నవి, నామమును ఆధారం చేసుకునియే రూపమును మనము పొందగలుగుతున్నాము. కనుక జగత్తునకు నామమే ప్రధానము, నామమే ఆధారము, నామమే మూలము. ఈ ప్రపంచమంతయు కూడాను 2 పదార్థములే సంయోగము చేతను, 2 మానవుల సంయోగము చేతను, 2 విషయముల సంయోగము చేతను ఏర్పడుతున్నది. మానవుల యొక్క సంయోగం చేతనే జీవతత్వం ఏర్పడుతున్నది. ఇది నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడాను ఇది కాదని ఎవరూ చెప్పటం వీలు కాదు. వైజ్ఞానికంగా కూడాను ఈ 2 యొక్క సమ్మేళిత స్వరూపమే జననమునకు మూల కారణము అని కూడాను విశ్వసిస్తున్నది. కనుక భగవత్ నామము అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. కామధేనువులైన మెడకు తలుగు కట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు బంధింపబడి మన వశమవుతుంది. అటులనే సర్వాభీష్టములను నెరవేర్చునట్టి సర్వహృదయవాసి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడనే కామధేనువును భక్తి అనేటువంటి పాశముల చేత కట్టి నాలుక అనేటువంటి గూటమునకు బిగించినప్పుడు ఆ భగవంతుడు వశీకృతుడవుతాడు. కనుక భగవంతుణ్ణి బంధించేటువంటి విధానము కాని, భగవంతుని వశం చేసుకునేటువంటి మార్గము కాని, భగవంతుని ఆనందంగా అనుభవించేటువంటి మార్గమును కాని 2 కారణం, 1 నామము, 2 ప్రేమ.
ఇది విన్న తరువాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఒకరోజు నారదుడు శ్రీమన్నారాయణుడిని ఈ విధంగా ప్రార్థించాడు, ప్రభు మేము కేవలం భగవన్ నామాన్ని మాత్రమే స్మరిస్తున్నాం, కాని ఆ భగవన్ నామంలోని సారమంతా నీలోనే ఇమిడి ఉంది కదా స్వామి, నీ అనుగ్రహంతో ఆ భగవత్తత్వ సారాన్ని గ్రోలినప్పుడే మా జీవితాలు ధన్యమవుతాయి. కాని కొంతమంది నారదుడు చేసిన ఈ ప్రార్థనను యొక్క సరైన అర్థాన్ని తెలుసుకోక భగవంతుని చరణ సన్నిధికి మనల్ని చేర్చగలిగే నామస్మరణ యొక్క మహత్మ్యాన్ని సైతం సందేహిస్తూ వచ్చారు. పలు రకాల ఉద్దేశాలు, ఆపై తేడాలు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు అన్న విషయంపై వాదోపవాదాలు మొదలయ్యాయి. ఇలాంటి సందేహాలు, వివిధ రకాల ఉద్దేశాలు యుగ యుగాల నుండి వస్తున్నవే. కొంతమంది నారదునితో వాదిస్తూ, మేము భగవంతుణ్ణి రూపకల్పన చేసుకోలేకపోతున్నాం అనగా, నారదుడు వారికి ఈ విధంగా సమాధానమిచ్చాడు. మీ తపన, ఆర్తి ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయికి అనుగుణంగా మీపై భగవంతుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మార్గంలోనే పయనిస్తాడు, కోరుకుంటాడు. కాని భగవంతుడు మాత్రం అందరికీ ఒక్కడే.
అవనీజ పతి సేవ
రామనామం మరువం రామనామం మరువం అని రామదాసు ఎంత చక్కగా వివరించాడు. త్యాగయ్య రామదాసు ఇలా ఎంతో మంది రామనామాన్ని ఆధారం చేసుకుని వారి జీవితాల్ని తరింపజేసుకున్నారు. అయితే మనకొక సందేహం రావచ్చు, కేవలం రామనామమేనా మనల్ని భగవంతుని వద్దకు చేర్చేది అని. కాని ఒక భక్తురాలికి జరిగిన అనుభవం వింటే అసలు రూపం నామం యొక్క అనుసంధానం ఎలా జరుగుతుందో అర్థమవుతుంది.
భోజనం రూమ్ దగ్గరికి రాని చెప్పి చెప్పారు. నాకు తెలియదు, వెళ్లి ఎక్కడా ఎక్కడా అని వెతుక్కున్నాను. అక్కడ కొంతమంది ఆడవాళ్లున్నారు. ఏమంటే మేము పైకి వెడతాము, స్వామి భోజనం చేసేటప్పుడు అని చెప్పారు. అప్పుడు నేను కూడా వాళ్ళని ఫాలో అయ్యి పైకి వెళ్లాను. స్వామి వచ్చారు. ఆ వాకిలి దగ్గరే నిలబడ్డాము. దానికి రౌండ్ స్టెప్స్ ఉంటాయి కిందకి. అందరూ ఒక్క మెట్టుకు ఒక్కళ్ళు చొప్పున ఉన్నాం, 10 మంది ఉన్నాం అక్కడ. అప్పుడు స్వామివారి గుమ్మంలోకి వచ్చి చూసి తమాషాగాని, ఇంతమంది ఉన్నారే, ఒకరిపైన ఒకరు పడండి కిందకి అన్నారు జోక్ వేసి. తర్వాత వారు వెళ్లి భోజనం చేసి మరలా వాకిలి దగ్గరికి వెళ్లేటప్పుడు మళ్ళా గుమ్మం దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. అప్పుడు నన్ను, నేను గుమ్మం దగ్గరే ఉన్నాను, లోపలికి రా అన్నారు. రూమ్లోకి వెళ్లాను. వెళ్లాక వారు క్రియేట్ చేసి ఒక జపమాల క్రియేట్ చేసి నా చేతిలోని చేయిపట్టు అన్నారు. చేతి పట్టాను. స్వప్నంలో చేతిలో పెట్టలేదు, విసిరారు. ఇప్పుడు చేయిపట్టు అన్నారు. చేయిపట్టాను, చేతిలో పెట్టారు. పెట్టి అప్పుడు చెప్పారు, ఇది పంచముఖి తులసి మాల అన్నారు. కాని అది చూడ్డానికి పంచముఖి రుద్రాక్ష మాలది. అంటే దాని అర్థం శివకేశవ భేదం లేదు అని చెప్పిన భగవంతుడు ఒక్కడే. అంతకు ముందు నాకు పాండురంగ సాంప్రదాయం కాబట్టి తులసిమాలతోటే నేను జపం చేసేదాన్ని. వారు అది ఆ సాంప్రదాయం తులసి, అందుచేత ఆ తులసిమాలే పాండురంగడికి మీ మాల వేసేవాళ్ళం ఏకాదశి రోజు. సరే అప్పుడు చెప్పారు, నీకు ఇదివరకు పరోక్షంలో ఇచ్చాను, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత ఒక తీసుకున్నాను ఆనందంగాని. ఇంకా వచ్చి ఊరికి బయలుదేరి వచ్చేశాను. వచ్చిన తర్వాత మాల ఇచ్చారు, నేను ఏమి జపం చెయ్యాలి ఇప్పుడు? ఇంతకు ముందు ఒక జపం చేస్తున్నాను, మనసు వీరియందుంది, నేను స్వామిని అడగలేదు అని చెప్పి తపన పడ్డాను. ఒక రోజును స్వప్నంలో చెప్పారు, దానికి నన్ను చేర్చు అన్నారు. స్వామి ఏది ఇప్పుడు పునాదిని కదపరు, దానికి నన్ను చేర్చు అన్నారు. అంటే అంత ముందు వారు ఇచ్చినటువంటి ఆ పాండురంగడు పాదాల దగ్గర ఇచ్చినటువంటి ఆ నామానికి ఈ నామం చేర్చుకున్నానన్నమాట.
అందుకే స్వామి ఏ నామమైనా జపించండి, భగవంతుడు తప్పకుండా చిక్కుతాడు అన్నారు. కానీ నాకు కుతూహలంగా ఉంది, అసలు ఈ రామనామం ఎట్లా ఆవిర్భవించింది తెలుసుకుందాం. స్వామి ఇప్పుడు ఏం చెప్పారు విందాం.
కనుక నీ నామము అనేటువంటిది కేవలం రామా అని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, హరా అని పిలవచ్చు, ఇంకే విధమైనటువంటి నామము చేత నేను ఈ నామమునకు సర్వాంతర్యామి అనేటువంటి యొక్క సమగ్రత ఉంటున్నది. ఈ రామా అనేటువంటి పదము కేవలము దశరథ మహారాజు యొక్క కుమారుని పేరు కాదు, రమింపచేసేటువంటి ఆత్మకే రామా అని పేరు. ఈ నామమును దశరథ కుమారుడికి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు. అంతేకాని రామ అంటే కేవలం దశరథ మహారాజు యొక్క కుమారుని యొక్క పేరు కాదు, సర్వసత్వము, సర్వవ్యాపకత్వము, సర్వేశ్వర్యత్వము, సర్వాంతర్యామి యొక్క తత్వమే ఈ రామ అనేటువంటి పేరుకు తగిన అర్థము. ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల శ్లోకములను రామాయణంగా రచించాడు. ఈ శ్లోకములను ముల్లోక వాసులకు సమముగా పంచవలనని భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఆ భక్తుని అభిష్టమును పురస్కరించుకుని ఈశ్వరుడు ఒక్కొక్క లోకములకు 33,33,33,333 శ్లోకాలు పంచాడు. ఈ విధముగా 100 కోట్ల శ్లోకములు పంచినప్పుడు ఒక్క శ్లోకం మిగిలింది. ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి. ఈ శ్లోకమును కూడా నువ్వు ముల్లోక వాసులకు సమంగా పంచాలని దశాక్షరీ నామాన్ని 10 అక్షరములుగా ముల్లోకములకు పంచాడు. ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 2 అక్షరముల నామమునే రామ, హరి, హర, కృష్ణ, సాయి అనేటువంటి రూపంలో ఏర్పడుతూ వచ్చాయి. ఇది ఏ లోకవాసులైనా కూడాను స్మరించవచ్చు, ఏ దేశీయులైనను స్మరించవచ్చు, ఏ వ్యక్తులైనా కూడాను స్మరించవచ్చు. ఇది ఏ తెగకు, ఏ మతములకు, ఏ కులములకు సంబంధించినటువంటిది కాదు. ప్రేమగల మానవుడు ఈ పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరించుటలో ఏమాత్రం కూడా దోషము లేదు.
సరే స్వామి, ఈ విధంగా రామనామం ఆవిర్భవించింది అన్నారు, కానీ దాని వెనకాతల గల ఆధ్యాత్మిక తత్వం ఏమిటో, అసలు నామస్మరణ యొక్క చరిత్ర ఏమిటో స్వామి ఇప్పుడు మనకి వివరిస్తారు.
నామం ఎక్కడి నుంచి వచ్చినది, ఎక్కడ చేరినది, ఎక్కడ ఉచ్చరించుతున్నది అనేటువంటి యొక్క తత్వాన్ని మానవుడు ఎవ్వరు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దీనికి ఆధారము, ఆదర్శము భాగవతమే. బలరామ కృష్ణుడు ఎక్కడ పుట్టారో యశోదకు తెలియదు, కాని తన కుమారుడనే భావించి యశోద వారిని చాపుతూ వచ్చింది. వీరిరువురు గోకులములో నివసిస్తూ వచ్చారు, మధురలో పుట్టారు, దేవకీదేవి గర్భములో పెరిగారు, యశోద ఇంటిలో ఆట ఆడుతున్నారు. ఇక్కడ యశోద ఎవరు, గోకులం ఏది, మధుర ఏది, దేవకీదేవి ఎవరు, ఈ అన్నింటి యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రంగా రూపొందుతూ వచ్చింది. ఈ బలరాముడు మధురలో జన్మించారు. ఈ మధుర అనగా ఏమిటి, నాభిస్థానమే మధుర, దివ్యశక్తియే దేవకీదేవి, నాదము అనేటువంటి యొక్క దేవకీదేవి యందు ఉద్భవించి ఒక నాడము అనేటువంటి యొక్క నాభి నుండి కూడాను వారు ఆవిర్భవించి గోకులము అనే నోరులో చేరి యశోద అనే నాలుక పైన పెరుగుతూ వచ్చారు. నాలుకనే యశోద, నోరే గోకులము, నాభియే మధురము, దివ్యశక్తియే దేవకీదేవి, పవిత్రమైనటువంటి నామములు ఈ యొక్క బలరామకృష్ణుడు. రామ అనేటువంటిది రమించినటువంటిది, ఏ విధంగా రమించేటువంటిది, మహాబలవత్తరంగా రమించేటువంటిది. ఈ నామములు మన నాభి నుండి ఆవిర్భవించేటువంటివే కాని కేవలము నాలుక నుంచి వచ్చేటువంటివి కాదు. నాలుక నుండి మనం కాపాడుకోవాలి ఆ నామము, కానీ స్మరణ మాత్రం నాభి నుండి రావాలి. కనుక నామస్మరణ అనేటువంటిది నాభి నుండి ఆవిర్భవించి నాలుక పైన నాట్యమాడినప్పుడే అది పవిత్రమైనటువంటి యొక్క నామంగా రూపొందుతుంది.
తాయీ నామం మధురమురా, తాయీ నామం మధురమురా, తీయని నామం పాడరా, నామం పాడి పరవశమైతే జన్మధన్యమై పోవునురా, నామం పాడి పరవశమైతే జన్మధన్యమై పోవునురా. జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం. ని సంకీర్తన చేయగ ప్రేమ వెల్లువై పొంగునురా, ప్రేమ బాటలో పయనిస్తే సేవా సాధన యోగమురా. సాయి అని సంకీర్తన చేయగ ప్రేమ వెల్లువై పొంగునురా, ప్రేమ బాటలో పయనిస్తే సేవా సాధన యోగమురా. నా వారని నీ వారని ఎంతక అందరినీ ప్రేమించుమురా, నా వారని నీ వారని ఎంతక అందరినీ ప్రేమించుమురా. ప్రేమ సేవ మదిలో మెదిలే మానవుడే ఇల దైవమురా, ప్రేమ సేవ మదిలో మెదిలే మానవుడే ఇల దైవమురా. జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం. జీవితాలకు సాయి నామే జీవమురా, చితికిన బ్రతుకుల విధి వంచితులకు సాయి నామే తోడురా. కన్నీరులికే జీవితాలకు సాయి నామే జీవమురా, చితికిన బ్రతుకుల విధి వంచితులకు సాయి నామే తోడురా. సత్య సాయి స్మరణాంజితమైతే ప్రతి సేవ ఒక యోగమురా, సత్య సాయి స్మరణాంజితమైతే ప్రతి సేవ ఒక యోగమురా. వసుదంతా ఒక కుటుంబమైతే భూతలమే ఒక స్వర్గమురా, వసుదంతా ఒక కుటుంబమైతే భూతలమే ఒక స్వర్గమురా. జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం, జై జై సాయిరాం.
ఇంతవరకు నామస్మరణ, దాని యొక్క నిర్వచనం, విశిష్టత, స్వామి చెప్పగా దాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన భక్తులు కూడా చెప్పగా విన్నాం. నామమహిమ శక్తి ఎటువంటిదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుడు రామనామాన్ని తన జిహ్వపై తాండవమాడిస్తూ సముద్రాన్ని సైతం దాటివేశాడు. దాటివేసి సీతమ్మ జాడను కనుగొన్నాడు. అలాగే సంజీవని పర్వతాన్ని సైతం ఒక చేతితో మోసి లక్ష్మణుణ్ణి కాపాడాడు. ఇప్పుడు శ్రీకృష్ణునిపై అపారమైన భక్తి విశ్వాసాలకి తార్కాణమైన మీరాబాయిని శ్రీకృష్ణనామం ఏ విధంగా కాపాడిందో స్వామి వివరించగా తెలుసుకుందాం.
ఈ నామం యొక్క ప్రభావం చేతనే విషముకుడును అమృతంగా మారిపోయింది. పవిత్రమైన చరిత్రలు ఎందు మీరా చరిత్ర కూడా మీరు చదివి ఉండవచ్చును. ఆమె మహారాణి. ఆమెకి ఎట్టి భేదము కాని, అహంకారం కాని, అభిమానము లేకుండా ఎందరి మగవారి మధ్యయినను, ఎందరి రాజుల మధ్యయినను కృష్ణుని ప్రార్థించుకుంటూ గానం చేసుకుంటూ తన యొక్క ప్రార్థనను మైమరిచి పాడుతూ వచ్చింది. దేహాభిమానము కల తన మరది రాణి అయినటువంటి మీరా పరపురుషుల మధ్య చేరి ఇంత విచ్చలవిడిగా పాడుతూ ఈ విధమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నదని ఒక విధమైన అభిమానం చేత అతనిలో ఒక ద్వేషం ఏర్పడింది. సర్వాభిమానములు త్యజించినటువంటిది మీర, సర్వాభిమానములతో కూడినటువంటి వాడు మరది. భక్తికి అభిమానం ఏమిటి, మమకారం ఏమిటి? భగవత్ త్యాగములకు పూనుకున్నటువంటి వ్యక్తికి అభిమాన మమకార అహంకారములు ఏమాత్రం కూడా ఉండకూడదు. అతి పవిత్రమైన యొక్క తత్వమును గుర్తించుకోలేనటువంటి మరది తన కులమునకు, తమ జాతికి, తమ రాజ్యమునకే అవమానం కలిగించుతున్నదని, అటువంటి స్త్రీ ఉండకూడదని పాలలో విషం కలిపి ఆమెకు అందించాడు. హృదయమునే అర్పించినటువంటి యొక్క మీర తాను పుచ్చుకునేటువంటి సమస్త పదార్థములు కూడాను కృష్ణునికి అర్పితము చేసే అది ప్రసాదముగా తాను స్వీకరించేటువంటి అలవాటు. క్షీరమును కృష్ణునికి అర్పితము చేసినప్పుడు ఆ క్షీరములో ఉండినటువంటి విషమంతా కూడాను కృష్ణుడు చేర్చుకుని పరిశుద్ధమైనటువంటి యొక్క క్షీరమును మీరాకు అందించాడు. పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులలో ఉండేటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తిని జగత్తునకు చాటే నిమిత్తము నామమునందుండేటువంటి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును ప్రభావమును ప్రజలకు బోధించే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మీరు అందిస్తూ వచ్చింది.
ఆహా, ఏమి ఈ నామమహిమ! అందుకే స్వామంటారు ఈ కలియుగంలో నామస్మరణే అతి సులభమైన సాధనా మార్గమని. నామస్మరణ మన సర్వ దోషాలను హరింపజేసి మనలోనున్న మాలిన్యాన్ని కడిగి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిణామం చెందేలా చేస్తుంది. అందుకే స్వామి మనకి ఇలా చెప్తున్నారు.
ప్రేమ స్వరూపులారా, నామ సంకీర్తన యందు ఉండినటువంటి యొక్క మాధుర్యము ఫలితము ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించటకు సాధ్యము కాదు. భక్తి శ్రద్ధతో నీవు స్మరిస్తువో అంత భక్తి శ్రద్ధతో దాన్ని ఫలిస్తుంది, దానికి తగినటువంటి యొక్క ఆనందం కూడా అందిస్తుంది. తిండికి తగిన రొట్టె, తిండికి తగిన సేపు. నీవు ఎంత భావంతో నీవు చింతిస్తావో అంత నీకు భావసిద్ధి కలుగుతుంది. కనుక నామములు అందరు కూడా ఏకంగా ఉచ్చరించడానికి తగిన కృషి చెయ్యాలి. ఈనాడు ప్రపంచమంతా కూడాను జలము పంచభూతములు ఉంటున్నాయి. జలము, పృథ్వీ, శబ్దము, అగ్ని, వాయువు ఇవన్నీ కూడాను మలినమైపోయినాయి. పరిశుద్ధమైన జలము చిక్కటం లేదు, పరిశుద్ధమైన గాలి లేదు, పరిశుద్ధమైన శబ్దము లేదు, పరిశుద్ధమైన భూమి లేదు, అంతా మలినమైపోయింది. కలియుగమంతా కూడాను కల్మషయుగంగా మారిపోయింది. దీన్ని పవిత్రముగా ఉంచాలంటే భగవత్ నామస్మరణే దీనికి ఆధారం. మనం నిత్య జీవితంలో అంతా కూడాను కేవలం నిరంతరం కూడాను వీడియోలు, టీవీలు, అవి ఇవి చూసి సినిమాలు చూసి మనకు పుట్టే బిడ్డలంతా సినిమా బిడ్డలే పుట్టున్నారు. అనగా ఏమిటి, అంత యాక్టింగ్, 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 స్టంట్స్, స్టంట్స్. దీనికి కారణమేమిటి, తల్లిదండ్రులు చేసేటువంటి దోషమే. పూర్వం బిడ్డ గర్భంలో ఉండినప్పుడు ఏ యొక్క పవిత్రమైన చరిత్ర, ప్రహ్లాద చరిత్రలో, ధ్రువ చరిత్రలో, ఇలాంటివంతా సత్యవంతుని చరిత్రలో వారికి ప్రబోధిస్తూ వచ్చేటువంటి
రూపనామాలు ఈ జగత్తులో సర్వవ్యాపితమై ఉన్న సంగతిని గ్రహించి నిత్యం మన పెదవులపై భగవన్నామాన్ని జపిస్తూ భగవత్ రూపాన్ని మదిలో ధ్యానిస్తూ మన మానవ జన్మను సార్థకం గావించుకుందాం అని స్వామికి ప్రార్థిస్తూ ఈ చక్కని పాటతో నామస్మరణే తరుణోపాయం కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను నుండి మీ గణేష్ సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాట తర్వాత రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని మీరు వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
స్మరణం సాయి రూప ధ్యానం సాయి నామ స్మరణం సాయి రూప ధ్యానం సదా మాకు ఇహ పరమసగు సాధనం సాయి నామ స్మరణం సాయి రూప ధ్యానం సదా మాకు ఇహ పరాల దోషకు సాధనం సాయి నామ స్మరణం సాయి రూప ధ్యానం సుతను శర్వం గురుమూర్తయైతే మన సుతను శర్వం గురుమూర్తయైతే మన సుతను శర్వం గురుమూర్తయైతే మగానందమంత మన సంపదలే సాయి రూప ధ్యానం సదా మాకు ఇగ వరాల నొసగు సాధనం సాయి నామ స్మరణం సాయి రూప ధ్యానం భగవంతుని గ్రహించే జ్ఞానమనే శక్తి పొందగలుగు జన్మయిదేనని చాటిన సాయి సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం సదా మాకు ఇక పదాల దొసగు సాధనం సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం సదా మాకు ఇక పదాల దొసగు సాధనం సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం.